అది విజ్ఞానం అయిపోతుంది కదా. ఇది ఏమంతైందిగా, పొగ తాగని వాడు ఏమవుతాడు, దున్నపోతే పుట్టినమే ఉందా, ఆనందమే కోసండే. ఏ స్థాయిలో అయినా మీరు జీవించుకోవచ్చు, కానీ ప్రతి చోట మీరు రాజవ్వాలి. రాజా సత్యం, మీరు నిర్ణయించాలి, చేయొచ్చా ఇది చేయం. అలవాట్లకి బానిసలైపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి బానిసలైపోయి ప్రకృతి యొక్క నియమానికి లొంగిపోయి విజ్ఞానం కోసం చేయకూడదు. మీరు మీరు ఏ పని చేసినా ఏం చేయాలి, రాజుగా, లైక్ ఎ కింగ్. అందుకే నేను ఒక రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాను అంటాడు క్రైస్ట్. ఏ రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాడు, ఏ రాజ్యానికి అతను రాజు? వినేవాళ్ళు కంగారు పడ్డారు, వాళ్ళు భౌతిక జగత్తులో రాజు అయిపోతాడేమో ఎత్తి పారేయండి. భౌతిక జగత్తులో మీరు రాజు అవుతారో ఎలా ఉంటారో అనవసరం, కానీ ఆధ్యాత్మిక సంపదకు వారసమైనటువంటి వాడు నిరంతరము వాడు రాజే. రాజాధిరాజులందరూ కూడా అతని యొక్క కాళ్ళ దగ్గరికి రావటం మనం గమనిస్తూనే ఉంటాం కదా. ఇది సత్యము, రాజా సత్యం, ధర్మశ్చ. ఆ రాజు యొక్క ధర్మం ఏమవుతున్నప్పుడు అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాలేజీలో వాచ్మెన్ ఉన్నాడు, వాడు చిన్న తప్పు చేస్తాడు. లెక్చరర్ ఉన్నాడు, వాడు ఒక తప్పు చేస్తాడు. ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఆయన ఒక తప్పు చేస్తాడు. ఎవరి తప్పు చాలా భయంకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? వాచ్మెన్ చేసినటువంటి తప్పు ఉందనుకో, వాడి వరకే. లెక్చరర్ తప్పు చేశాడు అనుకోండి, వాడు వాడి క్లాస్ స్టూడెంట్స్ వరకు. ప్రిన్సిపాల్ తప్పు చేస్తే మొత్తం ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది. ఇంచేత ధర్మం ఎప్పుడైతే నువ్వు ఈ భౌతిక శరీరమే కాదు ఈ అన్ని కోశాల మీద ఆధిపత్యం వహించి నిర్ణయాలు చేస్తున్నప్పుడు ధర్మయుతంగా లేకపోతే, రైచువస్ గా లేకపోతే నువ్వు చేసేటువంటి నిర్ణయం ఎక్కడైనా గాడి తప్పిందనుకోండి ఏమవుతుంది, ఆ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. సాధనలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది ఎందుకు అంటే, భౌతిక జగత్తులో మీరు చేసేటువంటి తప్పు మీ ఒక్క శరీరానికే బాధ కలిగిస్తుంది, కానీ జగత్తులో మీరు చేసేటువంటి తప్పు సంపూర్ణ మీలాంటి కోరికలు కలిగినటువంటి శరీరాలు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ తప్పు కలిగిస్తుంది. ఇది మన చాలా జాగ్రత్త అర్థం చేసుకుంది. నేను చెప్పాను, ఇక్కడ ఎవడున్నాడు అక్కడ ఉన్నాడు, వీడి ఇక్కడ సిగరెట్ వెలిగించాడు, అక్కడ వాడు సిగరెట్ తాగాలని కోరుకున్నవాడు అయితే ఈ సిగరెట్ వెలిగించడం వల్ల మీ నాశనం అయిపోవడమే కాకుండా పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలోచన ఇంకా ప్రమాదం. ఒక వ్యక్తి రాసినటువంటి ఆలోచనలు పూర్తి ప్రపంచానికి ఒక కొత్త ధారణిస్తూ ఉంటాయి. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం అనేటువంటి ఒక ఆలోచన పదాన్ని అలా పడేశాడు. ఎలా పడేశాడు, బ్రిటిష్ లండన్ లో ఉన్నటువంటి బ్రిటిష్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ రాసుకుంటూ ఉండేవాడు మార్క్స్. పడిపోతే విసిరేసేవారు బయటకు. అలా చదివామని చెప్పే కదా, మీరు అలా చదివితే ఆలోచనలకు ఎఫెక్ట్. అతని భార్య అతను అనేది కాదు, పిల్లలకి బట్టలు కుట్టాలి, బట్టలు లేవు, ఏం చేశారో తెలుసా, కార్ల్ మార్క్స్ యొక్క భార్య వాళ్ళ పిల్లలకి బట్టలు లేకపోతే బట్టలు కుట్టడానికి చెత్త కుండీలు ఉంటాయి కదా, అందులో పారేస్తూ ఉంటాం కదా అలుగుడ్డలు, అవి అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఉతిగా ఆరేసుకుని వాటన్నింటినీ కలిపి అదొక రకమైన గుడ్డగా తయారు చేసి, ఇప్పుడైతే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అది, కానీ ఆ టైంలో అది ఫ్యాషన్ అవలే. స్టోన్ వాష్, డ్రై వాష్, ఏదో రకరకాల పుస్తక పేర్లు ఏదో చూసినాను, అది స్టోన్ వాష్ అయినా ఇది ఒక రాయి మీద అరగదీసినట్టు ఉంటుంది అనమాట, ప్యాచ్ 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 ప్యాచ్లుగా ఆ ప్యాంట్, తమాషా ప్యాంట్ అది. అది కార్ల్ మార్క్స్ భార్య చూసింటే ఎంత ఆనందించేదో, అసలు దాని మీద పేటెంట్ ఉంటే పేటెంట్ ఆవిడికి రావాలి, ఎలుగుడ్డలన్నీ తీసుకువెళ్ళి కుట్టుకుని ఎలాగో అలా పోషించేది. కానీ అతని యొక్క ఆలోచనలు ఈనాడేమవుతున్నాయి, ఆల్మోస్ట్ ప్రపంచం అంతటినీ గురుగుతున్నాయి ఇప్పటికీ కూడా. ఇంకటి ఆలోచనలు ఎంత శక్తివంతం ఉంటుంది, మన ఆలోచనలు మన్నే కుదపట్టండి, ఇంకా ప్రపంచాన్ని ఏం కుదుపుతాయి. ధర్మం, మన ఆలోచనలు మనం ఎందుకు మార్చలేకపోతున్నాయి, మనం అనుకుంటున్నాం కదా ఎలా చేయాలి ఎలా చేయాలని పరిపదిహేను సంవత్సరాలు బట్టి ఇందుకు కుదప లేకపోతున్నాయంటే ఆ మానసిక శరీరం యొక్క ధర్మాలు మనకి తెలియటంనే, హౌ టు యూజ్ ఇట్ మనమే కోసాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో మనకి తెలియటంనే. కానీ అవంతా తెలియాలి అంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భౌతిక శరీరాన్ని రగడాయించి గంధంలాగా అరగదీసి అణు ముచ్చను కూడా ఒక నిశ్చితమైనటువంటి కార్యక్రమానికి కార్యప్రణాళికకి. ఏ కార్యప్రణాళిక? మీరు చేస్తున్నటువంటి పనికి లక్ష్యం ఉండాలి, లక్ష్యరహితంగా ఉండకూడదు. ఏ పని మనం చేసినా ఆహారం తీసుకున్నా కూడా లక్ష్యం ఏంటి? మనస్సు మారాలి. మరి మనస్సు మారాల్సినటువంటి ఆహారాన్ని మీరు తీసుకోదలుచుకుంటే ఏ ఆహారాన్ని పడితే ఆహారం తినగలవా? ఎవరిని పడితే వాళ్ళని ముట్టేసుకోగలవా? ఎవరు వండినటువంటి ఆహారాన్ని తినేయగలవా? గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఓ వంట వండిచ్చారు. ఆ రోజు రాత్రి ఆయన ఆహారం తీసి నిద్రపోతే తన తల్లిని చంపేసినట్టు కళ వచ్చింది ఆయనకి. అహింస యొక్క వ్రతధారి కదా. ఇలాంటి కళ నాకు రావటం ఏంటి అని గమనించుకున్నాను. మనం మన కళల గురించి ఇలా గమనించుకోము. ఏ కళ వచ్చినా ఓకే, మనకి శైనాగారం వరకు వెళ్ళాం కదా, అసలు ఆ కళ ఎందుకు వచ్చింది, మనం ఏం చేసాం అలాంటి కళ రావటానికి అనేది గమనించుకున్నాడు ఆయన. గమనించుకుంటే ఏంటి, ఆ రోజు ఆయన వంట చేసి పెట్టినతను తన తల్లిని చంపి మరణశిక్ష పొందబోటానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఉండేడు. మరప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏదైనా ముట్టుకొని ఇచ్చేస్తాం మనం, కానీ ముట్టుకొని ఇవ్వటానికి ముట్టుకోకూడదు అంటానికి కారణం మడి కాదు, ధర్మం. ధర్మం అంటే హిందువులు ఎలాగా ముస్లింలు ఎలాగా అని కాదు, ప్రకృతి యొక్క ధర్మం. ఏ సంస్కారాలు మీకు కావాలో ఆ సంస్కారాలు కావలసినటువంటి నియమావళి మీరు ఆచరించగలగటము. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం. ఆత్మ యొక్క మన శరీరంలో ఆధిపత్యం ఉన్నటువంటి ఆ ఆత్మ ఈ అన్ని కులాలకి కారణం. కులం అంటే విజ్ఞానము కోశము ఒక కులము, మానసిక కోశము ఇంకొక కులము, ఇంకొక గ్రూప్. స్థూల శరీరాలు వేరొక కులము. ఈ కులవతాం కులం, వీటన్నిటికీ కూడా ఈ కులాన్ని ఇచ్చేటటువంటి లక్షణం దేనివల్ల వచ్చింది? ఆత్మ వల్ల వచ్చింది. ఆత్మ అక్కడ ఉంటే ఆనందమే కోశాలు ఏర్పడతాయి, విజ్ఞానమే కోశాలు ఏర్పడతాయి, మనోమే కోశాలు ఏర్పడతాయి, సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి, స్థూల శరీరాలు కూడా ఏర్పడతాయి. ఈ స్థూల శరీరాలన్నిటికీ, ఈ సూక్ష్మ శరీరాలన్నిటికీ, ఈ మనోమయ శరీరాలన్నిటికీ, ఈ విజ్ఞానమయ శరీరాలన్నిటికీ, ఈ ఆనందమయ శరీరాలన్నిటికీ ఒకే ఆత్మ కారణం కదా. ఒకే ఆత్మ ఇన్ని రకాల శరీరాలకి ఎలా కారణం అవుతుంది? కులవతాం కులం, దాన్ని తెలుసుకోవటము లక్ష్యం మనకి. ఈ కులాలన్నిటికీ కూడా కులమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆ ఆత్మకి లక్షణాలన్నీ ఉంటాయి కదా వచ్చేది. కానీ ఆత్మకి లక్షణాలన్నీ ఎందుకోసం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అది తెలియాలి అంటే తర్వాత స్టెప్ చెప్పాడు. రాజా మాతా పితా చేవ రాజా హితకరే నృణ. ఆ ఆత్మ, ఆ రాజు ఎప్పుడు కూడా మీ హితాన్ని కోరుతుంది. ముందు అది అర్థం చేసుకోండి. ప్రకృతిలో దీనమైపోయిన నేను చెప్పటం ఉద్దేశం అదే. ఈ భౌతిక శరీరము ఈ భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి ఫలానా బాంధవ్యాలు ఎంతసేపు ఉండాలో ఎంత కాలం ఉండాలో ఆ బంధాలన్నింటినీ నిర్ణయించేటటువంటిది ఎవరు? ఆత్మ. దాని యొక్క శక్తి ముందు మన శక్తి ఎంత? మీరు ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని మానేసిందనుకో, అప్పుడు మీ ప్రార్థన గొప్ప, తను గొప్ప? మీ ప్రార్థనలు ఏమీ చేయలేదు. ద మూవింగ్ ఫింగర్ రైట్స్ అండ్ హ్యావింగ్ విత్ మూవ్ ఆన్. రాస్తున్నటువంటి చెయ్య రాస్తూ ఉంటుందిట, రాసి ఊరుకుంటుందా? మూవ్ ఆన్, మళ్ళీ రాస్తూ ఉంటుంది. నువ్వు ఏది చేసినా ఏది అన్నా వినదు. కానీ నువ్వు దాని యొక్క ధర్మాన్ని తెలిసి మార్చడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మారిపోతుంది. అది ఒకే ఒక ధర్మము అని మనం మాట్లాడుకుంటున్నది. ప్రపంచం అంతటా కూడా ప్రతి మానవ శరీరధారికి ఈ కులాలు ఉన్నాయి. ఏ కులాలు? ఏ కులాల గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నాం? స్థూల శరీరధారులు మాత్రమే ఉండేటువంటి కులము, స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరము కూడా ఉంది అని తెలుసుకున్నటువంటి కులము. ఇంకో కులం అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు కూడా ఉన్నాయని తెలుసుకునేటటువంటి కులము, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలతో పాటు విజ్ఞానమయ శరీరం ఉందని కూడా తెలుసుకున్నటువంటి కులము. ఎన్ని కులాలయ్యే? ఎన్ని కులాలయ్యే? నాలుగు. ఇది నాలుగు వర్ణాలు. చాతుర్వర్ణమయ సృష్టి గుణకర్మ విభాగశ కులవతాం కులం. స్థూల శరీరం మాత్రమే నేను, ప్రస్తుత మనం ఆ కులానికి చెందినటువంటి వాడిని. మిల్లమిల్లగా కామమయ శరీరాన్ని కూడా మీరు ఆధిపత్యం తెలుసుకోగలిగితే గుండె కులానికి చెందుతాం.
ఈనాడు సంపూర్ణ మానవ జాతి ఈ స్థాయిలో ఉంది. వాడి కోరికల్ని వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకుంటాడు. సమాజంలో ఉన్నంత వరకు ప్రతి వాడు కూడా వాడి కోరికలను అదుపులో పెట్టుకుంటూనే ఉన్నాడు కదా. ముఖ్యంగా వాళ్ళ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు కదా. సమాజం అద్భుతంగా మనకి ట్రైనింగ్ ఇస్తుంది, కుటుంబంలో కానీ వాటిలో కానీ. పూర్తిగా మనం ఆ రెండో కులానికి చెందినట్టు వాళ్ళం అంటే ఏంటి, కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతున్నావు. కానీ మూడో కులానికి వెళ్లాలి అని మన కోరిక. ఏంటి మూడో కులం అంటే, మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, ప్రయత్నిస్తున్నాం దానికి. ఆ మూడో స్థాయిలో ఉన్నాం మనం. అందుకని గాయత్రి మంత్రంలో మూడో గాయత్రులు వాడతాం మనం. ఓం భూ ఓం భూ ఓం స్వ అంటే ఆ కులంలోకి వెళ్ళాక తర్వాత మహాకులం, మహర్షి కులం. ఇంచేత స్వహ తర్వాత వచ్చే పదం ఏంటి, మహహ, మహర్షి. ఇంకా మహర్షి తర్వాత చూద్దాం ఋషిత్వము. ఆలోచనలు అదుపులో ఉంటే లైట్ వేయగానే బల్బు వెలిగినట్టు, లైట్ ఆఫ్ చేయగానే ఎలాగైతే ఆగిపోతుందో వెంటురు. అలాగా మీరు కావలసి వచ్చినప్పుడు ఆలోచనలు ఆపుకోగలగాలి, అవసరం లేనప్పుడు ఆలోచనలను పూర్తిగా ఆపేసుకుని అవసరం వచ్చినప్పుడు మళ్ళా దాన్ని ఒక పనిముట్టులాగా ఆలోచించగలగాలి. కానీ మనకి ఎలా ఉంటే ఆలోచనలు, ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఆ బాధ నివృత్తికి మనకి మార్గమే తెలియదు, చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయలేము, బాధపడుతూ కూర్చుంటాం. బాధపడుతూ కూర్చోవటం లేదని మన ఇంట్లో వాళ్ళకి బాధ చెప్పేగా మీతో ట్రిక్ అయితే మీరు ఏమీ చేయక్కర్లే బాధ నివారణకి. అయ్యో ఇంత బాధ వచ్చేసిందో, ఏం చేయాలో తెలియటం లేదు అని మీరు చెప్తూ ఉన్నారనుకోండి పది మందికి ఇంట్లో, ఎంత బాధ్యత, ఎంత బాధ్యత అంటే మీరు చెప్పకుండా మీరు దాన్ని సవరించుకోవడానికి ట్రై చేశారనుకోండి, అసలు మీరు ఏమీ చేయటం లేదంటారు. ఇచ్చేసినా ఇచ్చేత ఆలోచనల స్థాయిలో జీవించటం లేదు, కోరికల స్థాయిలో జీవిస్తున్నాం మనం. ఆలోచనల స్థాయిలో కనుక మనం వెళ్ళగలిగితే, ఆలోచనలను మనం ఆపుకోగలిగితే, ఎక్కడ మన ఆలోచనలు ఆగుతాయో చెప్పగలరా మీరు? మీరు ఏమీ ఆలోచించకుండా అడిగేటువంటి స్థితి శయనాగారంలో. నిద్రపోతే ఆలోచనలు ఉండవు మీకు, కానీ ఆలోచనలు లేకపోతే తమాషా ఏంటంటే మీరు సృష్టి కూడా లేదు. ఇంచేత లేదు, ఆలోచనల వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానమే కోసం మనలో పని చేయటం లేదు. కనుక ఆలోచన రహిత స్థితి మనకి అర్ధరహితమైనటువంటి స్థితి, శూన్య స్థితి, ఖాళీగా ఉండేటటువంటి స్థితి. ఇంచేత ఈ కులాలన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోమని ఒక వర్ణ వ్యవస్థ ఏర్పడితే, ఏ వర్ణ వ్యవస్థకి మనం వచ్చాం, శూద్రుడు. శూద్రుడు అంటే చెప్తే చేస్తాడు, వాడంతట వాడు ఏం నిర్ణయం తీసుకోడు. కొందరు అతి తెలియనటువంటి సేవకులు ఉంటారు. నేను చెప్పావు కదా కదా, రాత్రి భార్యాభర్తలు ఒంటిట్లో రేపు మన పని వాళ్ళని వైజాగ్ పంపించాలి అని అనుకుంటున్నారు. రెండో రోజు పొద్దున ఆ సేవకుడు లేడు అక్కడ, అంత మంచి సేవకుడు లేడే, చెప్పిన పని చేసేస్తూ ఉండాడు అని బాధపడ్డాడు. మూడు రోజుల తర్వాత వాడు వచ్చాడు, చెప్పిన పని చేశాను సార్ అన్నాడు. ఏంటన్నారు, నిన్న రాత్రి నిన్న రాత్రి మీరు మాట్లాడుకుంటున్నారు కదా వైజాగ్ పట్టించాలని, వైజాగ్ వెళ్ళి వచ్చింది. శుద్రత్వం అంటే అది లక్ష్యం తెలియకుండా మీరు ఏ పని చేసినా మీరు శుద్రులే. అందుకే వర్ణము, వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడమని చెప్తాడు, గుణ కర్మ విభాగశ. చివరికి మనం ఏ స్థితిలో వచ్చాము, మనం ఎక్కడ పుట్టామో స్థూల శరీరము, దాన్ని బట్టి మనం వర్ణాశ్రమ వ్యవస్థలు ఏర్పరచుకుని కొట్టుకు చూస్తున్నాం. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళతో కొట్టుకు చూస్తున్నారు. స్పిరిచువలిజంకి బెన్నాక్షారు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఆధ్యాత్మిక వేత్తలు ఎలాంటి వాళ్ళు, వేత్తలు ఎలాంటి వాళ్ళు, అమావాస్య నాడు కారు చీకటి. అమావాస్య నాడైనా నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ రోజు కారు మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో. బెన్నాక్షా చెప్తున్నాడు మన గురించి, చీకటిగా ఉంది అసలు, ఎక్కడ ఏమీ లేదనమాట, కటిక చీకటి. అందులో గుడ్డివాడు వీడు, కళ్ళులో వీడికి, వాడు వెతుకుతున్నాడు నల్లపిల్లిని. ఎలాంటి నల్లపిల్లిని, అసలు నల్లపిల్లి లేదు అక్కడ. ఇంచేత ఇందాక తపస్సు అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, జవాబు లేదు మన దగ్గర. మనం ఏ లక్ష్య సాధన కోసం ఏం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము ఏమీ తెలియదు. ఈ స్థితిని ఆ నల్ల రంగుతో పోలుస్తాం యజ్ఞ కుండంలో. మొత్తం అంధకారం, అజ్ఞానం. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకీ గందరగోళం అంతా, ఏమీ తెలియదు. ఈ స్థాయిని శూద్ర స్థాయి అంటాం. చెప్పాడు చేస్తున్నాం, చెప్పాడు చేస్తున్నాం అంతే, చెప్పకపోతే చేయలేము. కానీ చెప్పింది చెప్పినంత వరకు చేయగలిగినా, చెప్పింది మాత్రమే చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి వీరత్వం వస్తుంది హనుమంతుడు. చెప్పకపోతే చేయలేదు, చెప్తే చేశాడు. అంతేగా, కానీ అందరికీ కూడా పూజనీయుడయ్యాడు. ఎక్కడ పుట్టినా ఆఖరికి మానవ శరీరధారి కూడా కాదు కదా అతను, ఒక్కోటి అది. అయినా కూడా ఇంచట శూద్రత్వంలో ఉన్నటువంటి పరాకాష్ఠ. శూద్రత్వం అంటే మళ్ళీ ఈ శూద్రులు అనుకోకండి. మీరు నేను చాలాసార్లు చెప్తాను, మీరు మాటల గాడిలో పడిపోయారంటే మళ్ళా ఈ శూద్రుల గురించి మనం మాట్లాడటమే. ఏ శూద్రుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అజ్ఞాని, లక్ష్యహీనుడైనటువంటి, భౌతిక శరీరం యొక్క అవసరాలు తప్ప మిగతా ఏమీ తెలియనటువంటి వాడు శూద్రుడు. ఈ నిర్ణయానికి అనుసారంగా మనం ఏ స్థితిలో పడతామో ఆలోచించుకోండి. భౌతిక శరీర అవసరాల కంటే ఎక్కువ మీరు తీసుకున్నారనుకోండి, శూద్రుల కంటే పోయినవాడు మీరు. కనీసం శూద్రుడు చెప్పినంత వరకు చేస్తాడు, చెప్పినంత వరకు తీసుకుంటాడు. దాని తర్వాత స్థితి కామనే శరీరం, కోరికలు. ఆ కోరికలు తీరటానికి వాడు తన బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ బలాన్ని మంచి మార్గానికి, మంచి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే తన స్వకేంద్రితమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి. ఈ గుణకర్మ విభాగం ఉన్న వాళ్ళని, ఏ జాతికి చెందిన వాళ్ళంతా మనం బలాన్ని ఉపయోగించి క్షత్రియులు. ఆ క్షత్రియత్వం గురించి మాట్లాడుకోవాలి మనం. ఇంకోళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు, ఇక్కడ ఇది లేదు కదా, ఇక్కడ లేనటువంటి వస్తువు నేను ఇక్కడ తీసుకొచ్చి పెడితే, అక్కడ లేనటువంటి వస్తువుని అక్కడ తీసుకెళ్లి పెడితే, వీడికి కావాల్సిన వీడికి దొరుకుతుంది, వాడికి కావాల్సిన వాడికి దొరుకుతుంది, ప్లస్ మధ్యలో వీడి అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. స్థితి పెరిగింది, ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇక్కడ బియ్యం చౌకగా దొరుకుతుంది, అక్కడ ఏదో పప్పు చౌకగా దొరుకుతుంది. నా బిజినెస్ గురించి తెలియదు అంచేత ఉదాహరణలోని అంతరార్థం తీసుకోండి తప్ప బియ్యం పప్పులు పట్టుకోకండి. ఇంచేత ఏం చేస్తాడు వాడు? ఇక్కడ ఉన్నటువంటి బియ్యం అక్కడ తీసుకెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి పప్పు ఇక్కడ తీసుకొస్తాడు. తీసుకురావటంలో వాడు వాడి లాభం కోసమే తెచ్చుకుంటున్నాడు పాపం. కానీ ఆ పనిలో ఏమవుతుంది? కొన్ని వందల మంది, వేల మందికి వాడు ఉపయోగపడుతున్నాడు, వైశ్యకులు. కానీ అక్కడేమీ ఇంకా కోరికల్లో వాడు బియ్యమే కావాలి, పప్పే కావాలి అండేవాడు. ఆలోచిస్తాడు అవతల వాళ్ళకి ఏది అవసరం, అది వాడు సప్లై చేయడానికి తయారు చేస్తాడు. ఈ బిజినెస్ లో రెండో ట్రిక్ ఉంది ఇంకోటి. అవసరాన్ని సృష్టించి దాన్ని వాళ్ళకి బానిస చేసి అమ్ముకోవటం. సిగరెట్లు అవి బానిసత్వం కదా అది. ఆ బానిసత్వం యొక్క, మన యొక్క శూద్రత్వాన్ని వాళ్ళు ఎక్స్పాయిడ్ చేస్తున్నారు. ఇంచేత వాళ్ళు మనకంటే ఎన్ని స్థాయిల పైన ఉన్నాడు? బానిసత్వం, అవసరానికి లొంగిపోవటం, శూద్రత్వం. వాడేం చేస్తున్నాడు? దానిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు వాడు. ఇది వైశ్య గుణం, గుణ కర్మ విభాగశ. ఇదంతా కాకుండా ఆలోచనల పరిధి కూడా దాటి విజ్ఞానము శరీరంలో కేవలము జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానాన్ని తను అధ్యయనం చేసుకుంటే ఇతరులకు చెప్పేటటువంటి లక్షణము బ్రాహ్మణత్వం. ఇంచేత గాయత్రి మంత్రం ఏం చెప్తుంది మనకి? ఓం భో భో స్వహ. ఈ మూడు కులాలను దాటేసి విజ్ఞానమే కోశంలో జీవించగలిగేటువంటి స్థాయి, ఆ విజ్ఞానమే కోశంలో జీవించేటువంటి స్థాయికి వెళ్ళటానికి కావలసినటువంటి స్టెప్స్ ఇక్కడ చెప్తుంది. రాజా సత్యం, సత్యాన్ని అర్థం చేసుకోండి. విజ్ఞానమే కోశం పైన ఉన్నటువంటి ఆనందమే కోశం పైన ఆ సత్యం ఉంది. తర్వాత ఏం తెలుసుకోవాలి? రాజా ధర్మం. ఈ కోశాల యొక్క ధర్మాలు తెలుసుకోండి. ఒక్కొక్క ధర్మము ఎంత విశాలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా మీరు అర్థం చేసుకోండి. పనికిరాని ఆలోచనలు మీరు ఆలోచిస్తూ కూర్చున్నారు, ఏమైంది దానివల్ల? మానసికమైనటువంటి ప్రపంచంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు మీరు ఆలోచించారు, మానసిక ధరాతలంలో ఏమవుతుంది? మంచి వాతావరణం ఏర్పడుతుంది. గాయత్రి మంత్రాక్షరాలు కలగజేసేటటువంటి ఆలోచనల కంటే ఉత్తమమైనటువంటి ఆలోచన తరంగాలు ఏర్పడవు కదా. అంచేత మనం ఇంకో ఏ పని చేయనప్పుడు ఏమని చెప్తాడు? మంత్ర జపం చేసుకుంటూ ఉండండి. మీ మనోమే కోసమే పవిత్రం అవటమే కాకుండా, శుద్ధిపడటమే కాకుండా, మీ వల్ల ప్రపంచానికి ఏ విధమైనటువంటి హాని కలగదు. రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చేయ, రాజా హితపరేంద్రణ. ఆ రాజు, ఆ ఆత్మ తల్లి తండ్రి వలె మిమ్మల్ని ఎక్కడ పెట్టినదో హితకరమే మీకు, మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని కలుగుతూ నిరీక్ష సముహూర్తంతో గదర్శ భరతోరుం ఉతగే రామమాసీనం గటా మంగళధారిణం. భరతుడు ఆ క్షణములోనే జటాధారి రాముణ్ణి పర్ణశాలలో కూర్చుని ఉండగా చూశాడు. మూడు పదాలున్నాయి ఇక్కడ, భరతుడు, జటాధారి రాముడు, కుటీరము. ఆధ్యాత్మిక సాధనలో ఈ స్థాయి వరకు మనం వస్తే ఏ స్థాయి వరకు మనం రావాలి? అసలు ఆత్మ, ఆత్మ యొక్క ఐదు కోశాల యొక్క ధర్మాలు, ఆ ఐదు కోశాల యొక్క ధర్మాలు ఎప్పుడు ఎక్కడ మీలో ఉన్నాయో. పర్మనెంట్ శుభ్రత్వం ఉండదు, పర్మనెంట్ వైశ్యత్వం ఉండదు, పర్మనెంట్ క్షత్రియత్వం ఉండదు, పర్మనెంట్ బ్రాహ్మణత్వం కూడా ఉండదు. ఆహారం కావాలి మీకు, ఆహారం తీసుకున్నారు, ఆ క్షణంలో కేవలం మీరు స్థూల శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. శూద్రులు వెళ్ళాలి, సాధన చేయాలి, సాధన చేయాలి అనేటువంటి కోరిక కలిగింది. మీ శరీరము ఇంకొక గంట పడుకుని లేద్దామన్నారు, మీరు ఒప్పుకోలేదు. ఏం చేశారు? మీరు కరపట్టుకున్నారు, నాలుగు ఉతుకులు ఉతికారు, శరీరాన్ని లేచి కూర్చోబెట్టారు. అప్పుడు మీరు ఏ గుణాన్ని ప్రవేశించారు? క్షాత్ర గుణాన్ని ప్రవేశించారు. తన తనను చేయకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని చాలా ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందులో ఏ ఆలోచనలు స్వీకరిస్తాం మనం? చాలా ఉపయోగపడే ఆలోచనలు స్వీకరించేటటువంటి లక్షణం ఏ జాతి లక్షణం? అంతే కదా. ఒక సాధకుడు అన్ని స్థాయిల్లోనూ జీవిస్తాడు, అన్ని కులాల్లోనూ జీవిస్తాడు, అన్ని వర్ణాల్లోనూ జీవిస్తాడు. ఏ వర్ణంలో ఆ క్షణంలో జీవిస్తున్నాడో అది వాడి వర్ణం అవుతుంది. పనికిరాని ఆలోచనలన్నీ వాడు చేర్చుకుంటున్నాడు. బిజినెస్ చేయటం రాలేవాడికి, అస్సలు పనికిరాని ఆలోచనలు మాత్రమే వాడు చేసుకుంటున్నాడు అనుకో, అంటే అర్థం ఏంటి? అరేబియన్ కంట్రీస్కి వెళ్ళి పెట్రోల్ అమ్మకంలాగా. అక్కడ వాళ్ళ పెట్రోల్ అక్కర్లే, వాళ్ళ మంచిగానే కావాలి. కావాల్సినంత పెట్రోల్ వాళ్ళు మనకి ఇవ్వగలరు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే అంతే కదా. అంతటి వీడికి సవ్యంగా ఆలోచించడం చేతకాలే, బిజినెస్ చేయడం చేతకాలే. అలాగే మనం కూడా కరెక్ట్ గా సవ్యమైనటువంటి ఆలోచనలు చేయటం చేతకాలే. చేయగలిగితే ఆలోచనలు పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగితే మంచి వైశ్యం అవుతాం మనం. ఆ తర్వాత ఆలోచనలన్నింటినీ కూడా మనం పూర్తిగా మన వశంలో చేసుకుని కోరికలన్నింటినీ కూడా కావలసినటువంటి రీతిలో దండనిస్తూ శరీరం మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకున్న తర్వాత విజ్ఞానమే కోశంలోకి ప్రవర్తించగలం. అంతకంటే ముందు విజ్ఞానమే కోశంలోకి ప్రవర్తించను, విజ్ఞానమే కోశంలోకి ప్రవర్తించాం, వెళ్ళాం మనం, ప్రవేశించాం. ప్రవేశిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ధర్మం ఏమైంది? బ్రాహ్మణ ధర్మం అయింది. ఆ క్షణంలో నిశ్చింతగా హాయిగా ఇంతకంటే అద్భుతమైనటువంటి జీవన లక్ష్యం యొక్క పరమావధి లేదు అని వాడు కూర్చుని ఈ ఆలోచనలన్నింటినీ నిగ్రహించుకుని భరత స్థితికి వస్తే, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి శ్లోకంలో మూడు పదాలు ఉన్నాయని చెప్పాను కదా, భరతుడు, జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉన్నవాడు. భరతుడు అంటే అర్థం ఏంటి? రతి భా మీద, భా అంటే వెలుగు మీద, విజ్ఞానమే కోశంలో అనంతమైనటువంటి వెలుగు నిలిగి ఉంటుంది. దాని మీద మాత్రమే అతనికి ఆసక్తి కలిగింది. రాముడు కావాలి తప్ప రామరాజ్యం అతనికి అక్కర్లే. అంటే ఏంటి రామరాజ్యం అంటే? రాముడు వల్ల లభించేది. అక్కడ కూడా పెద్ద సెల్ఫిష్నెస్. ఏ కులం లక్షణం అది? ఈ ఆలోచన రాముని మనం పట్టేసుకుంటే ఎలాగో రామరాజ్యం మనకి వస్తుంది. ఇది ఏ కులం యొక్క ఆలోచన? వైశ్యం క్షత్రియుడంటే పంటానంటాడు. ఇక్కడ పంట ఏమి ఆలోచన అంటే సవ్యంగా వాడిని పట్టేసుకుంటే మిగతా పనులన్నీ జరిగిపోతాయి. భరతుడు ఎవరిని చూశాడు? జటాధారి అయినటువంటి రాముని చూశాడు. జటలు ఒక రాజు ఉన్నాడు అనుకో, వాడు గడ్డం మీసంతా నుంచి జటాధారిగా వేషం వేస్తే ఎప్పుడు కూడా కిరీటం పెట్టాలి. ఆ రాజుకే గడ్డం పెట్టేసి జుట్టు ముళ్ళు వేసేసి పెట్టేస్తే మనకి ఎవడు గుర్తొస్తాడు? ఋషి గుర్తొస్తాడు. జటాధారి అయినటువంటి రాముడు, రాజు అయినటువంటి రాముడు అక్కలే సాధకుడికి ఋషిత్వం. ఆ ఋషిత్వంలో ఉన్నటువంటి విభిన్న స్థాయిలు గుర్తించి కుటీరం అంటే అయాచక అపరిగ్రహ వ్రతము పాటించేటటువంటి స్థలం. నేను చెప్పాను కదా బ్రాహ్మణత్వం అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటిలో అన్నీ ఉంటాయి, వాళ్ళ ఇంటిలో పడుకునే ముందు వరకు నిద్రపోయే ముందు ఏం చేస్తారు వాళ్ళు, మొత్తం ఇంటిని ఖాళీ చేయాలి, ఏమీ ఉండదు. ఆఖరికి కట్టెపిల్లలు కూడా ఉంచారు వెళ్ళారు, మొత్తం అనేసి ముగ్గులేసి పడుకుంటాడు. మరి రెండో రోజు పొద్దున్నే ఏమవుతుంది తెలియదు. మరి మన ఆశ్రమాలలో కుటీరాలు అనొచ్చా వీటిని, కుటీరాల యొక్క మానసిక స్థితి అయినా కనీసం మనం తెచ్చుకోగలిగితే. కానీ ఏమవుతుంది, మిల్లిమిల్లిగా కుటీరాల పేరుతో భవంతులు నిర్మించబడుతున్నాయి. మరి జాగ్రత్త పదండు సాధకుడు, మీరు ఆశ్రమాల పేరుతో భవంతులు నిర్మించుకుంటారేమో, మీరు సాధన పేరుతో అయం పటాతోప చేసుకుంటారేమో, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉండేటువంటి రాముడిని మాత్రమే మీరు కోరుకోండి, కానీ రాజమహల్లలో రాజ వ్యవస్థలో కిరీటధారి అయినటువంటి రాముడు, రాముడు గొప్పవాడే కానీ ఆ రాముడు మాత్రమే మిమ్మల్ని కొమ్మనించుతాడు. భార్యను తీసుకెళ్లి ఎక్కడ పడేశాడు, అడవిలో పడేశాడు. భార్యనే అడవిలో పడేసినవాడు మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడు, ఏంటి గ్యారంటీ ఉందే. అంచేత కుటీరంలో ఉన్నటువంటి రాముడు అయితే ధైర్యం, రాక్షసులను సంహరిస్తాడు, కష్టాలు వస్తే అనుకుంటాడు, ఆఖరికి వెనకాతల చెట్ల తాటి నుంచైనా కూడా, చెట్ల చాటు నిలబడైనా సరే నీ శత్రువును సంహరిస్తాడు. అడవిలో ఉన్నటువంటి రాముడు, కుటీరంలో ఉన్నటువంటి రాముడు. అయోధ్యలో రాజా రాముడు ఏం చేస్తాడు, భార్యను కూడా తీసుకెళ్లి, పిల్లలు పుట్టినా పిల్లల్ని గుర్తించలేడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేశాక కూడా, యుద్ధం చేస్తున్నప్పుడు కూడా తెలియదు వాడు నా పిల్లలే అని పాపం. అర్థమవుతుంది కదా ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. కుటీరాలు కావాలో రాజమహల్ కావాలో నిర్ణయించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఇంతకంటే ముందు ఏం చదువుకున్నాం మనం, స్థూల శరీరం యొక్క ధర్మాలు, కామనీయ శరీరం యొక్క ధర్మాలు, మనోమయ కోశం యొక్క ధర్మాలు, విజ్ఞానమయ కోశం యొక్క ధర్మాలు మీకు తెలిసిపోతే ఎంత శక్తి మీ చేతిలోకి వస్తుంది, అనంతమైనటువంటి శక్తి మీ చేతిలోకి వస్తుంది. ఆ శక్తి చేతిలోకి రాగానే గురుదేవులు మా ఆత్మకథలో నిజం ఒప్పుకుంటే మంచిది, నాకు కూడా ఒక కోరిక వచ్చిందన్నాడు ఆయన. అసలు ఆలోచనలు ఏం రావు ఆయనకి, ఆయన మనసులో ఆయన ఆలోచనలు అంటూ ఏముండవు. ఎవరు ఆలోచనలు అంటే జటాధారి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నట్టు, ఆయన ఆలోచనలు మాత్రమే ఆయన శరీరంలో, ఆయన గురువు యొక్క ఆలోచనలు. ఆయన కుటీరం కూడా లేదు పాపం, డేరా ఉంటుందంటే ఒక 3 రోజులు అయిపోగానే ఆయన నోట్లోంచి ఒకే ఒక మాట వస్తుంది, డేరా దండ ఉఠావు అని. ఎక్కడ పోతాడు మళ్ళా భగవంతుడు తెలియాలి, ఎవరా అదృష్టవంతులో ఏ క్షేత్రానికి వాడు వెళ్తాడు. ఇంచేత ఈ అనంతమైనటువంటి సామర్థ్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, గురుగారికి కూడా ఒక్కసారి అనిపించింది, నేను కూడా బాబానైపోతే ఆశ్రమాలు అవి నిర్మించేసుకుందాం. దేవుడు చాలా సింపుల్, గాయత్రి మంత్ర సాధకుడికి ఇతరుల కోరిక తీర్చుకోవడానికి. అందులో మనం కోరిక కోరేది అసలు అర్థం పర్థం లేని కోరికలు, ఆ కోరికలు తీర్చడానికి వాళ్ళకి అసలు శ్రమే ఉండదు, ప్రకృతి చేస్తున్నారంతా. డాక్టర్ ఇప్పుడు మన రోగాలు నయం చేస్తున్నాడు, డాక్టర్ ఏం నయం చేయటమే, డాక్టర్ అయిన విష డాక్టర్ మన రోగాలు ఎలా నయం చేయగలుగుతున్నాడు, ప్రకృతి యొక్క ధర్మం తెలుసుకున్నాడు. స్థూల శరీరాన్ని దానికి కావాల్సినటువంటి ఆ 2-3 పదార్థాలు ఏవో మన నోట్లో కుక్కుతాడు, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు కుక్కి డబ్బు లాగేస్తాడు. మరి గాయత్రి మంత్ర సాధకుడు కదా, ఎంత సులభమో నిర్వహించుకోండి. మరి అదంతా మనం చేయటం మొదలెడతామేమో, జాగ్రత్త. నిరీక్షసు ముహూర్తంతో దదర్శతు భరతో గురుం, దదర్శ భరతో గురుం ఉటజే రామ మాసీనం జటా మంగళధారిణం భౌతిక జగత్తులో కుటీరము కంటే ఎక్కువ పారఫర్మీలియా పెంచుకోకండి. మరి నేనే బాబాని పెట్టాను, నేనే ఆశ్రమాన్ని పెట్టాను, నేను వచ్చింది నాకు ఆలోచన నేను చెప్పాను.